ఈసీడీ నెంబర్ 34 జరిగిన స్థానం టీటీజీ ఆంధ్రప్రదేశ్ మురళి 28/4/84 జరిగిన తారీఖు 14/5/2000. ఈ రోజు 28/4/84 ప్రాతః క్లాసు.
बाप इसकी जन्म के लिए तुम्हारी ऐसी दिल बहलाए देते हैं जो तुम्हें कहीं भी दिल बहलाने के लिए मेले मना खड़े आगे में जाने की दरकार नहीं होगी.
హెడ్డింగ్ ఇచ్చారు, మధురమైన పిల్లలు, తండ్రి మీ హృదయాన్ని 21 జన్మల కొరకు ఆ విధంగా మైమర్పింప చేస్తారు. మీరు మీ హృదయాన్ని సంతోషపరచడానికి మేళలు ఉత్సవాలకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ మధురమైన పిల్లలు అని ఎవరన్నారు? కొందరన్నారు ఆత్మీక తండ్రి అని. తండ్రి అంటున్నారు, తండ్రి అన్నారు అని. మరి ఆత్మీక తండ్రి ఎవరు? తమ తమ దేహదారి తండ్రులైతే అందరికి వేరువేరుగా ఉంటారు. ఏదైతే ఈ మురళిలో మధురాతి మధురమైన పిల్లలు అనేటువంటి తండ్రి ఉన్నారో వారు ఈ ప్రపంచం యొక్క తండ్రి కాదు. ఈ ప్రపంచంలో ఉంటారు దేహదారి తండ్రి. మరి వారయ్యారు ఆత్మిక తండ్రి. ఆత్మిక ప్రపంచం నుండి వచ్చేటువంటి తండ్రి. ఈ ఆత్మిక ప్రపంచం ఎక్కడ ఉంటుంది? దేహదారి ప్రపంచం అయితే ఇక్కడ ఉంది. ఆత్మిక ప్రపంచం ఎక్కడ ఉంది? ఆంగ్లేయంలో ఆ ఆత్మిక ప్రపంచాన్ని అంటారు సుప్రీం అబోర్డ్ అనగా పరంధామం, సోల్ వరల్డ్ అనగా ఆత్మిక ప్రపంచం. ముస్లమాన్లు దానిని అంటారు ఏడవ స్వర్గము అని. స్వర్గము కుదా అనేవారు స్వర్గంలో ఉంటారు, భూమి మీద ఉండరు. మరియు హిందువుల్లో దాన్ని అంటారు పరంధామం అని. ఎక్కడ నుండి అయితే ఆత్మిక తండ్రి వస్తారు? బ్రహ్మలోకం. ఆ బ్రహ్మలోకంలో ఈ ఆత్మలనేటివి బిందు బిందు నక్షత్ర ఆకృతిలో ఉంటాయి. అక్కడ వాటికి దేహం అనేది ఉండదు. శరీరం అనేది ఉండదు. గీతలో ఆ లోకం గురించి వర్ణించారు.
నగర్ భాష తోడి इंद्रियो न शशांको न पावक
न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं ममाने
उस ब्रह्म लोक में जो रूहानी बाप का घर है, हम आत्माओं का घर है, वहां न सूरज चांद सितारों का प्रकाश पहुंचता है, नागरी का प्रकाश पहुंचता है।
దీని అర్థము ఏదైతే బ్రహ్మలోకం ఏదైతే ఆత్మీక తండ్రి యొక్క ఇల్లు ఏదైతే మన ఆత్మల యొక్క ఇల్లు అక్కడ సూర్య చంద్ర నక్షత్రాల యొక్క ప్రకాశం చేరుకోదు అగ్ని యొక్క ప్రకాశం చేరుకోదు సూర్య చంద్ర నక్షత్రాల యొక్క ప్రపంచానికి అతీతమైనది అది పరంధామం ఎక్కడైతే నేను నివసించే వారిని గీతలో అలాంటి శ్లోకం వచ్చింది భగవంతుడు స్వయానికే అంటారు నేను ఈ పాప ప్రపంచంలో ఉండేవారిని కాదు నేను ఉన్నతోన్నతమైన ధామంలో ఉండేవారిని పాడుతారు కూడా ఉన్నతమైన పేరు ఉన్నతమైన కార్యం ఉన్నతమైన ధామము అని మరలా మర్చిపోతారు తీర్థస్థానాలు గమ్యస్థానాలు మందిరాలు మసీదులు చర్చల్లోకి భ్రమిస్తుంటారు అంటారు భగవంతుడు సర్వవ్యాపి అని ప్రతి చోట వ్యాపించి ఉన్నారు అని అరే ఈ పాప ప్రపంచంలో పాపాలు వ్యాపించి ఉన్నాయి వికారాలు వ్యాపించి ఉన్నాయి దుఃఖాలు బాధలు అనేటివి వ్యాపించి ఉన్నాయి ఆ సుఖదాత తండ్రి అనేవారు వ్యాపించేవారు ఎలా అయ్యారు ఆ ఆత్మీక తండ్రి ఏదైతే మధురాతి మధురమైన ఇల్లు ఏదైతే తండ్రి యొక్క ఇల్లు అంటారో అక్కడ నివసించేవారు వారు ఈ సృష్టి మీదకి అప్పుడే వస్తారు ఎప్పుడైతే అందరూ పెద్ద పెద్ద మహాత్ములు ధర్మపితలు వారి వారి చమత్కారాన్ని చూపిస్తారు అది ఇబ్రహీం కానివ్వండి బుద్ధుడు కానివ్వండి క్రైస్తు కానివ్వండి గురునానక్ కానివ్వండి వివేకానందుడు కానివ్వండి మహాత్మా గాంధీ కానివ్వండి అందరూ ఈ సృష్టి మీదకు వచ్చి సుఖశాంతి స్థాపన కొరకు తమ తమ చమత్కారాన్ని చూపిస్తారు మరియు ప్రపంచం కిందకి దిగజారుతూ పోతుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచం యొక్క పరిస్థితి ఇలా వస్తుందో ఆయా స్థానాలలో వచ్చినటువంటి మహాత్ములు మనుష్య గురువులు అందరూ ఫెయిల్ అయిపోతారు. అప్పుడు కలిగ యొక్క అంతిమంలో ఆ హర్ హర్ బం బం యొక్క నినాదం చేసేవారు కేవలం నినాదం నోటి ద్వారా కాదు ప్రాక్టికల్ లో కార్యాన్ని చేసేవారు. ప్రాక్టికల్ లో బాంబులు ఏదైతే అణుబాంబుల శక్తి ఉందో పాపులను దురాచారులను వినాశాయ చతుష్కుతాం దుష్కర్మ చేసే వారి యొక్క వినాశనం చేసేవారు వారు ఈ కలియుగ యొక్క అంతిమంలో ఈ సృష్టి మీదకు వస్తారు. ఆ సుప్రీం సోల్ తండ్రి ఎవరైతే బిందు బిందు ఆత్మల యొక్క తండ్రో వారు ఆత్మలలో కూడా ఎవరైతే విశేషమైన ఆత్మలున్నారో పాత్రని చేసేవారు. ఎందుకంటే సుప్రీం సోల్ అనేవారు అకర్త అభోక్త వాస్తవంగా వారు పాత్రని అలా చేసేవారు కాదు. కానీ ఎవరిలా అయితే ప్రవేశిస్తారో వారి ద్వారా అనడం జరుగుతుంది భగవంతుడు పాత్రని చేశారు అని. పాత్ర అనేది వారు శ్రేష్టమైన పాత్రే చేస్తుంటారు. గీతలో రాసి ఉంది ప్రవేశం అని, నేను ప్రవేశించేదానికి అర్హత కలిగిన వారిని అని. మీరు ఈ కలియుగ యొక్క అంతిమంలో ఈ సృష్టి మీదకు వచ్చి ఈ సృష్టి మీద విశేషమైన పాత్రని అభినయించేవారు హీరో హీరోయిన్ పాత్రధారులు ఉన్నారో వారిలో ప్రవేశిస్తారు. ఆ ఆత్మలు అనేవారు ఎవరై ఉంటారు? తప్పకుండా వారు ఈ సృష్టికి ఆది పురుషులై ఉంటారు. ప్రతి ధర్మంలో వారికి మాన్యత ఉండాలి. వారి సృష్టికి ఆది మాత ఆది పిత అయి ఉండాలి. వారినే హిందువులు అంటారు ఆదిదేవుడు ఆదిదేవి అని. స్థితి పరిస్థితుల్లో పాడుతారు సోమాదిదేవ పురుష పురాణ అని. ఆ ఆదిదేవని శంకరుణ్ణి అంటారు. శంకరుడు దేవదేవ మహాదేవ అని అంటారు.
బ్రహ్మ విష్ణు
ఎంతమంది అయితే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారో వారందరిలో కూడా ఉన్నతమైన వారు బ్రహ్మ విష్ణు శంకరులు. కానీ బ్రహ్మ విష్ణువు కంటే కూడా ఉన్నత పదవి అయ్యింది మహాదేవుడిది. వారిని దేవాది దేవ్ అని అంటారు. వారి హీరో పాత్రధారి అయ్యారు. ఈ సృష్టి రూపి నాటక రంగ స్థలానికి శాస్త్రాల్లో వారికి అనేక పేర్లు పెట్టడం జరిగింది. మన యొక్క భారతీయ పద్ధతి విధానంలో రామకృష్ణులకు విశేషంగా మాన్యత ఉంది. రాంబాలి ఆత్మ సత్స్వభావం సంస్కారానికి కలిగిన వారు అని మాన్యత ఉంది. శాస్త్రాల్లో ఈ విషయం ఉంది. మరియు కృష్ణుడు మృదుల పాత్రధారి అని కూడా మాన్యత ఉంది అంటున్నారు. ఇందుకే కృష్ణుడు అనేవారు ఏ భాష అయితే ఉచ్చారణ చేశారో ఆ భాషను మురళి అన్నారు. మరియు వారు జగత్ పిత, మొత్తం జగత్తుకు కూడా తండ్రి జగదీష్ అని అంటారు. వారే రాంబాలి ఆత్మ. వారు మొత్తం సృష్టిలో కూడా తండ్రి యొక్క పాత్రని చేసేవారు. వీరు ఈ సృష్టి యొక్క ఆది పిత మరియు మాత. కలియుగ యొక్క అంతిమము సత్యుగ యొక్క ఆదిలో ఈ సృష్టి మీదకు వచ్చి వారి యొక్క పాత్రను ప్లే చేస్తారు. వారు వాస్తవంగా పొయ్యానికి శ్రేష్టమైన పాత్రని చేయరు. వారి యందు సుప్రీం సోల్ తండ్రి వస్తారు. వీరికే భారతీయ పద్ధతి విధానంలో శివుడు అని అంటారు. శివుడు అనేవారు శంకరుడి కంటే కూడా విభిన్నమైన ఆత్మ. భక్తి మార్గంలో ఆ విధంగా మాన్యత అనేది ఉంది శివశంకరులు ఒక్కరే అని. దీనికి కారణం ఇదే. శివుడికి ఎంతమంది పిల్లలు మనుష్యాత్మలు ఉన్నారో వారందరిలో శ్రేష్టమైన పాత్రధారి శంకర్వాలి ఆత్మ లేదా రాంబాలి ఆత్మ. వారు తండ్రి సమానమైన స్వరూపాన్ని నిరాకారి నిర్వికారి నిరహంకారి స్టేజీని ధరిస్తారు. ఇందుకే శివుడు మరియు శంకరుణ్ణి కలుపుతారు. ఎక్కడైనా శాస్త్రాల్లో శివుడిని బ్రహ్మను కలిపారా? శివ బ్రహ్మ అని విన్నారా? శివు మరియు విష్ణువుని కలపలేదు, ఒకటిగా చేయలేదు. శివ విష్ణు అని ఎక్కడా అనలేదు. ఏమంటారు? శివశంకర్ భోలేనాథ్ అంటారు. కేవలం భోలేనాథ్ కాదు, శివశంకర్ భోలే భాలే అని కూడా అంటారు. అయితే శివుడు ముందు, శంకరుడు అనేవారు తర్వాత. ఇది ఒక రకంగా కంపెనీ అయింది. ఏ విధంగా అయితే కంపెనీ యొక్క పేరు మొదట తండ్రి పేరు తర్వాత పిల్లల పేరు అనేది పెడతారు. శివుడయ్యారు సుప్రీం సోల్, బిందు బిందు ఆత్మల యొక్క తండ్రి. అయితే ఆ నక్షత్రం ప్రతి మనిషి ఆత్మల యొక్క మస్తకంలో దేనినైతే ఉత్తమాంగం అని అంటారు. ఆ ఉత్తమాంగంలో ఆ ఆత్మ అనేది నివసిస్తుంది. దానికి స్థుతి చిహ్నంగానే మనము బిందువు లేదా తిలకం అనేది దిద్దుతాం. వాస్తవంగా ఈ ప్రాచీనమైన మనుషులు అనేవారు బిందువు తిలకం దిద్దేటువంటి పద్ధతి విధానాన్ని ఇందుకే మొదలు పెట్టారు. మనము ఒకరినొకరు చూసుకున్నప్పుడు బిందు రూపంలో ఆత్మీక రూపంలో చూడాలి అని. తరువాత ఇది ఒక పద్ధతి విధానంగానే ఉండిపోయింది. మనం ఈ విషయాన్ని మర్చిపోయాము. మనం ఒక జ్యోతిర్బిందు నక్షత్ర ఆత్మ అని. మనం ఒక నక్షత్రము అని. మరియు మనం ఒకరినొకరము దైహిక రూపంలో చూడడం మొదలు పెట్టాం. ఈ బిందువు తిలకం దిద్దేటువంటి పద్ధతి ఉందో ఇది ఒక పద్ధతిగానే ఉండిపోయింది.
బిందు బిందు ఆత్మ పాప శివ హే.
ఇప్పుడు తండ్రి వచ్చి చెప్తారు, ఎవరైతే బిందు బిందు ఆత్మల యొక్క తండ్రి ఉన్నారో శివుడు వారికి స్తుతి చిహ్నం మందిరాలలో శివలింగాన్ని చూపిస్తారు. వారు కేవలం ఆత్మ, వారికి వారి శరీరం అనేది ఉండదు. వారికి వారి దేహం అనేది ఉండదు, ఇందుకే మందిరాలలో స్తుతి చిహ్నంగా శివలింగాన్ని చూపిస్తారు. వారికి చేతులుండవు, చెవులుండవు, కాళ్ళుండవు, కళ్ళుండవు, ముక్కు ఉండవు. కొన్ని కొన్ని శివలింగాలు ఆ విధంగా త్రవ్వకాలలో దొరికాయి. మందిరాలలో ఇప్పటికీ కూడా ఆ ప్రాచీన మందిరాలలో ఆ శివలింగాలు అనేది స్థాపన అయ్యాయి. దానిలో కేవలం ముఖమే ఉంటుంది, అనగా కళ్ళు చూపిస్తారు, ముక్కు చూపిస్తారు, చెవులు చూపిస్తారు, ముఖము కూడా చూపిస్తారు. ఐదు ముఖములు కలిగినది, నాలుగు ముఖములు కలిగినది, మూడు ముఖములు కలిగినటువంటి శివలింగాన్ని ఆ విధంగా చూపిస్తారు. సమయం అనుసారంగా ఈ ఎవరైతే ఈ సృష్టి రూపి రంగ నాటక స్థలం మీద విశేషమైన ఆత్మలున్నారో వారి యందు నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా వారు ప్రవేశిస్తారు. మరియు ఆ ఆత్మల ద్వారా శ్రేష్టమైనటువంటి కర్మ చేయడం అనేది నేర్పిస్తారు. శ్రేష్టమైన పాత్రని చేయడం అనేది నేర్పిస్తారు. ఎవరిలో అయితే ప్రవేశిస్తారు ఆ విశేష ఆత్మ యొక్క పేరు బ్రహ్మ అని ఇవ్వడం జరిగింది. ఇందుకే బ్రహ్మకు ఐదు ముఖాలు అనేది చూపిస్తారు. పంచానన్ అంటారు, చతురానన్ అంటారు, నాలుగు ముఖములు కలిగిన వారు. అయితే కలియుగ యొక్క అంతిమంలో ఆ ఆత్మీక తండ్రిని వారి సృష్టి మీదకి ఎప్పుడైతే వస్తారో ఆ విశేషమైన ఆత్మల్లో ప్రవేశించి వారి యొక్క ముఖం ద్వారా వాణిని అనేది నడిపిస్తారు. మొదట వారు ఈ ప్రపంచ ఎదుట మా రూపంలో వస్తారు. వారి యొక్క పేరు అనేది ఇవ్వడం జరిగింది బ్రహ్మ అని. పెద్ద తల్లి, బా అంటే పెద్ద, అమ్మ అంటే తల్లి అని. అంటే ఈ సృష్టి రూపి నాటక రంగ స్థలం మీద అందరికంటే కూడా పెద్ద తల్లి, వారికంటే మించిన ప్రేమ అనేది ఇంకెవరు ఇవ్వడం జరగదు.
उस ब्रह्मा के मुख से जो वाणी उच्चारण की जाती है, उस वेद वाणी का नाम शास्त्रों में दे दिया है बोली।
ఆ బ్రహ్మ యొక్క ముఖం నుండి ఏదైతే వాణి ఉచ్చారణ అయ్యిందో దానిని వేదవాణిని శాస్త్రాలలో అన్నారు మురళి అని. మురళి అంటేనే మధురమైన రాగాన్ని వినిపించేది. మధురాతి మధురమైన రాగాన్ని వినిపించే వాయిద్య యంత్రం ఏదయ్యింది? మురళి అయ్యింది. మరియు ఆ మధురమైన వాణిని వినిపించి ఈ సృష్టి రూపి రంగస్థలానికి చెందిన అనేక ధర్మాలకు చెందిన శ్రేష్టాతి శ్రేష్టమైన శక్తిశాలి ఆత్మలను ఏకత్రితం చేస్తారు. మరియు ఒక్క రంగం స్థలం మీద వారిని ఏకత్రితం చేస్తారు. ఆ రంగస్థలం యొక్క పేరయ్యింది మౌంటావు. మౌంటావు నుండి వాణి అనేది బ్రహ్మది నడుస్తుంది. వాణి అనేది బ్రహ్మది నడుస్తుందా లేదు అంటే బ్రహ్మలో ఉన్న శివుడిది నడుస్తుందా? ఎవరి యొక్క వాణి నడుస్తుంది? కొందరు అన్నారు శివుడిది అని. బ్రహ్మయందు శివ సుప్రీం సోల్ ఆత్మల యొక్క తండ్రి ఉన్నారు, వారు వచ్చి చెప్పడం జరుగుతుంది. కానీ తను ఎవరిది? కృష్ణవల్లి ఆత్మది. ఈ బ్రహ్మ యొక్క పేరు నామరూపాల ద్వారా ఈ ప్రపంచం ఎదుట ప్రత్యక్షం అవుతారు. వీరి పేరు ద్వారా సంసారంలో ప్రతి దేశంలో అన్ని పెద్ద పెద్ద నగరాలలో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేది తెరవడం జరిగింది.
లౌకిక పరివార
లౌకికంలో కూడా చూసామంటే ఏ లౌకిక పరివారంలో అయితే ఏ పిల్లలకి చాలా ప్రేమ అనేది లభిస్తుందో ప్రేమ లభిస్తుందో లా మరియు లవ్ యొక్క బ్యాలెన్స్ అనేది లేని కారణంగా ఆ పిల్లలు అనేవారు నీతిగ్రస్తులు అవుతుంటారు. రాష్ట్రాల్లో కూడా చూపించారు. ధృతరాష్ట్రు మరియు గాంధారి అనేవారు వారి సంతానానికి చాలా ప్రేమ అనేది ఇచ్చారు. మరియు పిల్లల యొక్క పరిస్థితి ఏమైంది? ఎవరైతే 100 మంది కౌరవులున్నారో వాళ్ళందరూ కూడా నీతి భ్రష్టులయ్యారు. అదే విధంగా పరమాత్మ తండ్రి తల్లి రూపంలో అతిగా స్నేహం ఇచ్చారు. ఒక్క బ్రహ్మ కుమార్ కుమారీలు అలా ఉండరు.
బ్రహ్మ కుమారి पूछ रहे हैं कि जो उस समय के जीवित हुए बच्चे हो उनसे पूछा जाए तो सब यही कहेंगे कि ब्रह्मा बाबा ने हमको जितना प्यार दिया उतना और दुनिया में कोई नहीं है।
ఏ బ్రహ్మకుమార్ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఒక్కొక్కరిని అడగండి, ఆ సమయానికి ఎవరైతే మిగిలి ఉన్నారు, జీవించి ఉన్నారు, వారిని అడిగారు అంటే వారు అంటారు, బ్రహ్మబాబు మాకు ఎంతైతే ప్రేమనిచ్చారు అంత ఈ ప్రపంచంలో మరింకెవరూ ఇవ్వలేదు అని.
वो भी यही कहेगा कि बाबा ने हमको जितना प्यार दिया उतने हमारे माँ बाप ने भी।
కొందరు 10, 20, 50 సెకండ్ల కోసం కలిశారు, కొట్లాడేటువంటి కోట్లాడేటువంటి పిల్లలు ఉన్నారు, వారు కూడా అంటారు, బాబా మాకు ఎంత ప్రేమనిచ్చారో అంత ప్రేమ మా తల్లిదండ్రులు కూడా ఇవ్వలేదు అని. అయితే పరమాత్మ తండ్రి శివుడినైతే అంటారు త్వమేవ మాతశ్చ పితా త్వమేవ అని. మీరే మా తండ్రి, మీరే మా తల్లి, వారు తప్పకుండా ఈ సృష్టి రూపి రంగస్థలం మీద మాత రూపంలో స్నేహం ఇచ్చేవారు, జ్ఞానమనే పాలిచ్చేటువంటి మాతలు ఉన్నారు. ఎంతమంది అయితే మాతలు ఉన్నారో వారందరి మధ్యలో శ్రేష్టాతి శ్రేష్టమైన పాత్రని అభినయించి ఉంటారు. ఏ తనువు ద్వారా? బ్రహ్మ తనువు ద్వారా.
वो ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय आदि भी प्रैक्टिकल में संसार में खोले हुए।
ఆ బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేది ఇప్పటికీ కూడా ప్రాక్టికల్ లో ఈ ప్రపంచ ఎదుట తెరవబడి ఉంది. కానీ బ్రహ్మనే వారు శరీరాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు 69లో ఎందుకు విడిచిపెట్టారు? సుప్రీం సోల్ తండ్రి చూశారు, 33 సంవత్సరాలు అయిపోయింది.
హైదరాబాద్
1936 సింధు హైదరాబాద్ నుండి కలకత్తా నుండి ఇది ప్రారంభమయ్యింది. ఇంత ప్రేమ తీసుకున్నప్పటికీ కూడా పిల్లల యందు ఇప్పటికీ కూడా పరివర్తన అనేది రాలేదు. అయితే పరమాత్మ తండ్రి అనేవారు ఏదైతే వారి శరీరం బ్రహ్మ అని అంటారో ఆ శరీరాన్ని మార్చేశారు. ఆ బ్రహ్మ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి ఏ బ్రహ్మకైతే శాస్త్రాల్లో మహిమ ఉంది, బ్రహ్మ ద్వారా కొత్త సృష్టి యొక్క స్థాపన అని. ఆ స్థాపన యొక్క కార్యం అనేది బ్రహ్మ నుండి బ్రాహ్మణత్వం అనేది ఉద్భవించింది. కానీ ఏ సంపన్నత్వం అనేది జరగాల్సిందో అది జరగలేదు. ఏ సంపన్నత్వము? సృష్టి తయారవలసింది దేవతలది, కానీ బ్రహ్మ ద్వారా రెండు విధాలైనటువంటి బ్రాహ్మణులు జన్మ తీసుకున్నారు. రావణుడు, కుంభకర్ణుడు మేఘనాథుడు లాంటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. మరియు గురు వశిష్ఠ విశ్వామిత్రులు లాంటి పురుషాది బ్రాహ్మణులు ఉన్నారు, వారి యొక్క సంఖ్య అనేది తొలగుతూ వచ్చింది. అలాంటి పరిస్థితి అనేది ఎప్పుడైతే సుప్రీం సోల్ తండ్రి చూస్తారు, అయితే బ్రహ్మ కూడా శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ పరమాత్మ తండ్రి సుప్రీం సోల్ రాంబాలి సోల్ లో ప్రవేశించి వారిని ఈ ప్రపంచ ఎదుట శంకరుడి యొక్క పేరుతో ఆ పేరుని ప్రఖ్యాతి చేయడం మొదలు పెడతారు. రాముడి యొక్క బాణాలను ఏమన్నారు? వారు జ్ఞానమనే బాణాలను విడిచారా? లేదు అంటే విషపూరితమైనటువంటి లోహ బాణాలను విడిచారా?
అరే దునియాకి బడే బడే మాత్రమైనది ఇంకా కర్ణాన్ని సిఫాతే హే.
అరే ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద మహాత్ములు కూడా హింసను చేయడం నేర్పించరు. అయితే పరమాత్మ తండ్రి వారు మహాత్ములలో కూడా పెద్ద మహాత్మ, మహాత్ములకు కూడా తండ్రి, ధర్మపితలకు కూడా తండ్రి, తండ్రులకు కూడా తండ్రి, గురువులకు కూడా గురువు. వారు హింస చేయడం ఎలా నేర్పిస్తారు? ఏదైతే సుప్రీం సోల్ మధురమైన రాగం బ్రహ్మ తనువు ద్వారా మధురమైన వాణి మురళిని నడిపించగలరో, ఆ సుప్రీం సోల్ ఆ ఆకటాయి బ్రాహ్మణులను ధ్వంసం చేయడం కోసం, వారిని నీచంగా చూపించడం కోసం జ్ఞానమనే బాణాలను కూడా వదులుతారు. కానీ నిమిత్తం అనేది ఎవరిని చేస్తారు? రాంబాలి ఆత్మను. ఏ నామరూపాల ద్వారా? శంకరుడి యొక్క నామరూపాల ద్వారా. ఇందుకే శంకరుడి యొక్క మందిరంలో ఏ వాయిద్య యంత్రం అనేది విశేషంగా మ్రోగిస్తారు? మురళిని మ్రోగిస్తారా ఏంటి? మురళి అనేది నామమాత్రానిది, కానీ దాని యొక్క అర్థం ఎప్పుడైతే వెలువడుతుందో, శంకరుడి యొక్క నామరూపాలతో ఏదైతే వ్యాఖ్య వెలువడుతుందో, ఆ వ్యాఖ్య అనేది డంకా రూపంలో కార్యం చేస్తుంది. ఏ విధంగా అయితే బాంబు అనేది పేలుతుందో అలాంటి బాంబు పేలేటువంటి కార్యం చేస్తుంది. ఇందుకే శంకరుడి యొక్క నామరూపాల జతలో బం బం అనే శబ్దం అనేది ఉచ్చారణ అవుతుంది.
పరమాత్మ బాగా
ఎప్పుడైతే పరమాత్మ తండ్రి వస్తారు, ముగ్గురు మూర్తుల యొక్క జతలో వస్తారు. ముగ్గురు దేవతలు బ్రహ్మ విష్ణు శంకర్లు ఉదయిస్తారు, కానీ బ్రహ్మ అనేవారు ప్రపంచం ఎదుట మొదట ప్రత్యక్షం అవుతారు. ఎందుకంటే భగవంతుడు వచ్చి రావడంతో దండించడం మొదలు పెట్టారు అని ప్రపంచం వారు అనకుండా ఉండడానికి. ఇందుకే వారు ప్రేమతోనే కార్యాన్ని చేస్తారు. ప్రేమతో కార్యం అనేది జరగదు. శంకరుడి ద్వారా ఏదైతే దండన లభిస్తుందో అది కూడా జ్ఞానం అనే దండన లభిస్తుంది. స్థూలమైనటువంటి అనుబాంబుల యొక్క దండన అనేది లభించదు. పరమాత్మ తండ్రి ఎప్పుడైతే వస్తారో అనుబాంబుల యొక్క శక్తి కూడా ప్రారంభమవుతుంది. ఈ రోజుకి 60-62 సంవత్సరాల పూర్వం ఈ అనుబాంబుల యొక్క శక్తి అనేది నామమాత్రం గుర్తు కూడా లేదు. ఎందుకంటే హర్ హర్ బం బం అనేటువంటి ఘోషణ చేసేవారు ఈ సృష్టి మీదకి రానే రాలేదు. వారు ఎప్పుడైతే సృష్టి మీదకి వస్తారో అప్పుడు స్థూల రూపంలో అనుబాంబుల యొక్క నిర్మాణం కూడా మొదలవుతుంది. కానీ స్థూల రూపంలో తయారు చేసినటువంటి అనుబాంబుల యొక్క కనెక్షన్ ఉందో అది తండ్రి వచ్చి ఏదైతే ప్రేమల ప్రపంచాన్ని తయారు చేస్తారో దానితో ఎలాంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు. వారు వచ్చి జ్ఞానం అనే బాంబు పరమాత్మ సర్వవ్యాపి కాదు అని అన్ని ధర్మాలలో కూడా ఒప్పుకుంటారు. వారు అణువణువులో వ్యాపించి ఉన్నారు, కణకణంలో వ్యాపించి ఉన్నారు. పరమాత్మ తండ్రి వచ్చి చెప్తారు నేను సర్వవ్యాపి కాదు అని. ఇది ఒక బాంబు అనేది వదిలారు. మరొక బాంబు ఏం వదిలేరు? మొత్తం ప్రపంచంలో గీత యొక్క లెక్కలేనంత కాపీలు, వ్యాఖ్యానాలు మరియు లెక్కలేనంత భాషల్లో అనువాదాలు కూడా పడి ఉన్నాయి. మరియు ఆ గీతలో మనుషులు అనుకుంటారు గీతా భగవంతుడు కృష్ణుడు అని. భగవంతుడు తండ్రి వచ్చి క్లియర్ చేస్తారు, నేను కృష్ణుడి యొక్క వ్యక్తిత్వంలో కలియుగ యొక్క అంతిమంలో వచ్చి ప్రవేశిస్తాను. అది కూడా సాధారణ తనువులు.
సాధారణ
కృష్ణ వాలి ఆత్మ 84 చక్రంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సాధారణ మనుష్య తనువు యొక్క పాత్రని చేస్తారో ఆ తనువులో నేను ప్రవేశించి పాత్రను చేస్తాను. పాత్ర అనేది నేను చేస్తాను. కానీ తనువు కృష్ణ వాళ్ళి ఆత్మది, ఇందుకే మనుషులు స్థూల నేత్రాల ద్వారా స్థూల దేహదారిని చూస్తారు. అయితే వారి మీద మోహం ఉన్న కారణంగా మనుషులు వారినే భగవంతుడిగా అనుకుంటారు. వాస్తవంగా మనుషులైతే భగవంతులు అయి ఉండరు. భగవంతుడిని అయితే నిరాకారి, నిర్వికారి, నిర్హంకారి, పరబ్రహ్మ పరమేశ్వర అని అంటారు. శ్లోకాలలో కూడా పాడతారు కదా, గురుర్బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు, మహేశ్వర అని. మరి తిరిగి ఏమంటారు? గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని. అనగా పరంబ్రహ్మ, అందరికంటే ఉన్నతమైన గురువు ఎవరయ్యారు? సద్గురువు ఎవరయ్యారు? బ్రహ్మ అయ్యారా, విష్ణు అయ్యారా, శంకర అయ్యారా? కాదు, ఎవరయ్యారు? వారికంటే ఉన్నతమైన వారు నిరాకార పరబ్రహ్మ ఉన్నారు. వారిని శివుడు అని పేరు ఇచ్చారు. ఆ వారి బిందువు పేరే శివుడు. ఆ బిందువు జ్యోతిర్బిందువు. వారిని సింధు అనండి, సూర్యు అనండి, అనంత ప్రకాశాన్ని ఇచ్చేవారు అనండి. వారు ఈ ముగ్గురు దేవతల కంటే కూడా సర్వోపరి అయ్యారు. వారు జన్మ మరణ చక్రంలోకి రారు. మరి వారు కూడా గర్భజన్మ మరణ చక్రంలోకి వచ్చారు అంటే, తల్లి గర్భంలో జన్మ తీసుకున్నారు అంటే, గర్భం యొక్క బంధనంలో బంధింపబడ్డారు అంటే, మన మనిషి ఆత్మలను ఈ సృష్టి మీద విడిపించేవారు మరింకెవరూ లేరు. మనిషి గురువులు అనేవారు ఈ సృష్టి యొక్క ఉద్ధారణ చేయలేరు. స్వయానికే ఈ సృష్టిలో విలీనమవుతూ వచ్చారు. మరియు ఈ సృష్టి అనేది కిందకి పడిపోతుంది. ఆ సుప్రీం సోల్ తండ్రి ఎప్పుడైతే ఈ సృష్టి మీదకు వచ్చారు అంటే, ఈ బ్రహ్మ, విష్ణు, శంకరుడి ద్వారా ఈ సృష్టి యొక్క స్థాపన, పాలన, వినాశన కార్యాన్ని చేయిస్తారు. అయితే బ్రహ్మ ద్వారా మొదట ప్రత్యక్షం అవుతారు ప్రేమమూర్తి రూపంలో, కృష్ణుడి యొక్క మురళి రూపంలో. మనుషులు అనుకుంటారు కృష్ణుడే గీతా భగవంతుడు అని.
లేకపోతే కృష్ణ గీతా భగవాన్ సాధితుడి
కానీ ఇక్కడ గీతా భగవంతుడు కృష్ణుడు అనేది రుజువు కాదు. వాస్తవంగా గీతా భగవాన్ అనేది ఎవరు రుజువయ్యారు? నిరాకార పరబ్రహ్మ పరమేశ్వరుడా లేదు అంటే సాకార శ్రీకృష్ణుడా? ఎవరు కార్యం చేస్తారు? నిరాకార జ్యోతిర్బిందు శివుడు. వారికి చేతులు కాళ్ళు కలిగినటువంటి మూర్తి అనేది తయారు చేయరు. ఆ బిందు యొక్క పెద్ద ఆకారాన్ని శివలింగాన్ని మందిరాలలో చూపిస్తారు. ఏ విధంగా అయితే ఆత్మల యొక్క స్తుతి చిహ్నం సాలిగ్రామ్, సాలిగ్రామ్లకు బంధనాలు చూపిస్తారు. ఎందుకంటే ఆత్మలకి బంధనం అంటుకుంటుంది. రామకృష్ణ ఆత్మలకి కూడా బంధనం అంటుకుంటుంది. రామకృష్ణ ఆత్మలు ఎవరు? భగవంతులు కాదు. ఎవరినైతే గాడ్ ఫాదర్ అంటారు? వారు సద్గురువు కాదు. అయితే గీతా భగవంతుడు కృష్ణుడు కూడా కాదు. ఎవరయ్యారు? గీతా కా భగవంతుడు నిరాకార పరబ్రహ్మ పరమేశ్వర్ శివుడయ్యారు. సుప్రీం సోల్ అయ్యారు. ఇది మరొక అనుబాంబుల ధ్వని అయింది. ప్రపంచం వారు అంటారు గీతా భగవంతుడు కృష్ణుడు అని. భగవంతుడు తండ్రి వచ్చి చెప్తారు గీతా భగవంతుడు కృష్ణుడు కాదు, ఇది చాలా పెద్ద పొరపాటు అని. గీతామాత అయ్యారు. గీతామాత యొక్క సంతానం పిల్లవాడు శ్రీకృష్ణుడు. గీతాపతి భగవంతుడు నిరాకార పరబ్రహ్మ పరమేశ్వర శివుడయ్యారు. వారు శంకరుడి ద్వారా శివశంకర్ భోలేనాథుడి యొక్క రూపంలో మొత్తం ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారు. అయితే వారు జగత్పిత అయ్యారు. వారు గీతామాత, జగత్కి మాత అయ్యారు. అంటారు కూడా శ్రీమద్ భగవద్గీత మాత అని. మాత అని ఏ పుస్తకాన్నైనా అంటారా? పుస్తకం అనేది మాత కాదు. తప్పకుండా ఏదో ఒక చైతన్య శక్తి అనేది ఉంది. వారే గీతామాత యొక్క పాత్రను చేశారు. ఆ గీతామాత ద్వారా సత్యయు యొక్క ఆదిలో హే కృష్ణ నారాయణ వాసుదేవ అని నారాయణ రూపంలో ఒక పిల్లవాడనే వారు జన్మ తీసుకుంటారు. ఏదైతే శాస్త్రాల్లో రాసి ఉంది సత్యగల్లో నారాయణుడి యొక్క రాజ్యం ఉండేది అని. నారాయణుడు 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. సత్యకల్లో కూడా 16 కళలు సంపూర్ణంగా ఉంటుంది. అలాంటి రాజ్యస్థాపన అటువంటి 16 కళల సంపూర్ణుడు కృష్ణుడు అనగా నారాయణుడికి జన్మనిచ్చేటువంటి కార్యం ఆ పరంపిత పరమాత్మ శివుడు ఏ తనువులో ప్రవేశించి బుక్క రూపంలో ఈ ప్రపంచం ఎదుట భగవంతుడి యొక్క రూపంలో ప్రత్యక్షం అవుతారు. వారు భగవంతుడు శంకరుడు. వారికి భగవంతుడి యొక్క టైటిల్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే భగవంతుడి యొక్క తోడులో భగవతిని కూడా అంటారు. కానీ వాస్తవంగా భగవంతుడైతే ఒక్కరే. ఎక్కడైతే భగవతి అనే శబ్దాన్ని జోడించి ఉంటారో తప్పకుండా టైటిల్ దారి అయి ఉంటారు. వారి పేరు లక్ష్మీనారాయణుడు అనండి, వారి పేరు శంకర్ పార్వతి అనండి, వారి పేరు జగదంబ జగత్పిత అనండి, వారి పేరే అయింది వైష్ణవిదేవి అనండి. వారయ్యారు గీతామాత, వారయ్యారు గీతాపతి భగవంతుడు, గీత యొక్క పతి. మరి వారిద్దరి ద్వారా ఈ సృష్టి రూపి నాటక రంగస్థలం మీద ఎవరైతే మొట్టమొదట ఈ సృష్టి రూపి వృక్షానికి చెందిన మొదటి ఆకు జన్మ తీసుకుంటారో వారయ్యారు శ్రీకృష్ణుడు. అయితే శ్రీకృష్ణుడు అనేవారు పిల్లవారు, మరి వారిని గీతాపతి భగవంతుడిగా చేసేసారు. శ్రీకృష్ణుడు పిల్లవారు, మరి వారిని గీతామాత యొక్క పతిగా చేశారు. మరి ఎంత పెద్ద అపరాధం చేశారు. మహాపాపం చేశారు. అసలైన విషయం తెలియని కారణంగా ఇందుకే సృష్టి అనేది కిందకి పడింది. భగవంతుడు తండ్రిని కూడా ఇలాంటి విషయాలు అన్నట్లయితే దుర్వచనం చేస్తుంటారు. మీరు సర్వవ్యాపి అని మలమూత్రాలలో ఉన్నారు, క్రిములలో కీటకాలలో ఉన్నారు అని అలా అన్నట్లయితే ఈ సృష్టి కిందకి దిగజారకుండా ఇంకేమవుతుంది. ఒకవైపు భగవంతుడి కొరకు మనుషులు అనేవారు ఎంతో శ్రద్ధ చేస్తారు, మరొక వైపు ఈ గురువులు వ్యతిరేకపు జ్ఞానాన్ని వినిపించి ఏం చేశారు, మొత్తం సృష్టి యొక్క మెంటాలిటీని కిందకి దిగజార్చారు. అయితే పరమాత్మ తండ్రి ఇప్పుడు వచ్చి అంటారు, మధురమైన పిల్లలు,
బాగా बच्चों को मैं दिल बहलाने के लिए कोई प्रेरणा ना खड़े हैं तीर्थों में व्यवस्था नहीं होना पड़ेगा, जाने की दरकार नहीं पड़ेगी।
తండ్రి, మీ హృదయాన్ని 21 జన్మల కొరకు ఆ విధముగా సంతోషపరుస్తారు. మీరు మీ హృదయాన్ని సంతోషపరచడానికి ఏ తీర్థస్థానాలు, ఉత్సవాలు, మేళలకు వెళ్లాల్సిన అవసరం లేదు, దిగిపూడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా హృదయాన్ని సంతోషపరుస్తారు? జ్ఞానం ద్వారా హృదయాన్ని దృఢంగా చేస్తారు. అలాంటి జ్ఞానాన్ని వినిపిస్తారు. ఆ జ్ఞానాన్ని వినేవారు, చదివేవారు, అధ్యయనం చేసేవారు, మనం చింతన మంతన చేసేవారు వారు విశ్వానికి చక్రవర్తులుగా అవుతారు.
जो असली गीता ज्ञान है वो परमात्मा का आपको सन्मुख उठा करके बुक से सुनाकर
ఏదైతే అసలైన గీతా జ్ఞానం ఉందో దానిని పరమాత్మ తండ్రి సన్ముఖంలోకి వచ్చి ముఖము ద్వారా వినిపిస్తారు.
గీతాకు ప్రాణశక్తి మనుష్యుల ద్వారా బాధమే నిలిచి జో భీ ధర్మ శిఖాయే ఆతే హై వో కోయి బైబిల్ యా కురాన్ లిఖతే నహీ హై నా లిఖి హుయి పాఠ సునాతే.
ఆ గీత అయితే కవితల్లో రాయబడినది, మనుషుల ద్వారా తర్వాత రాయబడినది. ఏ ధర్మపిత వస్తారో వారు ఏ బైబుల్, ఖురాన్ అనేది వ్రాయలేదు, మరియు రాసినది వారు చదివి వినిపించలేదు. మరి వారేం చేసేవారు? వారు డైరెక్ట్ వచ్చి ఆ ధర్మపితలు డైరెక్ట్ వచ్చి ముఖం ద్వారా చెప్తారు. ఎవరు కూడా గీత మొదలగినవి చదవరు. గీతను చదివి వినిపించరు.
ये कुरान, ये बाइबल, ये शास्त्र, ये तो धर्म पिताओं के बहुत वर्षों के बाद लिखे जाते, उनके सालों से इनको लिखते हैं। इसलिए जो सच्ची गीता है वो गीता को मैं डायरेक्ट बुक से आकर के सुनाता हूँ.
ఇదైతే తండ్రి భగవంతుడు ఈ సృష్టి మీదకు వస్తారో వారు ఈ విషయాన్ని చెప్తారు. పిల్లలు, ఈ ఖురాన్, ఈ బైబుల్, ఈ శాస్త్రాలు, ఇవన్నీ ధర్మపితలు వచ్చిన చాలా సంవత్సరముల తర్వాత వ్రాస్తారు. వారి ఫాలోవర్స్ దీనిని వ్రాస్తారు. ఇందుకే ఏదైతే సత్యగీత ఉందో అది నేను డైరెక్ట్ గా వచ్చి ముఖము ద్వారా వినిపిస్తాను. వేల కొలది సంవత్సరములు గడిచిన తరువాత ఆ గీత అనేది కాగితాల్లో వ్రాయబడినది. మొదట భోజపత్రములలో వ్రాయబడినది, తరువాత కాగితాలలో వ్రాయడం అనేది జరిగింది. దానికి ముందు ఆ గురువులు అనేవారు వినిపించేవారు, వారి వారి శిష్యులు అనేవారు దానిని విని స్తుతి చేస్తుంటారు. రాసేటువంటి ఏ కార్యం జరిగేది కాదు. ఇప్పుడు ఆ గీత యొక్క జ్ఞానం అనేది లోపించబడింది. కాగితాల గీత మాత్రమే ఉండిపోయింది. మనుషుల ద్వారా తయారు చేయబడినది 108 కంటే ఎక్కువ వ్యాఖ్యలు అయ్యాయి. గీత యొక్క ఒక టీకా, ఒక వ్యాఖ్య అనేది మరొక వ్యాఖ్యతో కలవదు.
గీతాకి ఏక శంకరాచార్య వ్యాఖ్య కేసి హై
గీత యొక్క ఒక శంకరాచార్య గీత వ్యాఖ్య అంటుంది, ఏకో బ్రహ్మ ద్వితీయో నాస్తి అని. ఒకే ఒక్కరు భగవంతుడు, ఒకే ఒక్కరు బ్రహ్మ, మరింకెవరు లేనే లేరు. అందరూ అసత్యమైన వారే. మరియు మాధ్వాచార్య గీత అంటుంది, పరమాత్మ వేరు, ఆత్మలు వేరు వేరు, ఏమిటి? కొందరు ఏదో అన్నారు, తండ్రి అంటున్నారు పరమాత్మ సుప్రీం సోల్ వేరు, మరియు జన్మ మరణ చక్రంలోకి వచ్చేటువంటి ఏ ఆత్మలైతే ఉన్నారో ఆ ఆత్మలనేటివి వేరు వేరు అని. ఒక ఆత్మ యొక్క సంస్కారం అనేది మరో ఆత్మతో కలవదు, మరియు ఈ సృష్టి రూపి రంగ నాటక స్థలం మీద ఆత్మలు అనేటివి వచ్చి పాత్రని చేస్తాయి. ఎలాంటి పాత్రను చేస్తాయి? పైనుంచి వస్తుంది, కింద కిందకి దిగజారుతూ వెళ్తుంది, మరి వారిని పైకి లేపేవారు ఏ మనుషులు అవరు. ఎప్పుడైతే ఒకే ఒక్క పరమాత్మ తండ్రి సుప్రీం సోల్ ఈ సృష్టి మీదకి వస్తారో వారు మరల గీతా జ్ఞానాన్ని వినిపించి సనాతన ధర్మాన్ని స్థాపన చేసి మరియు ఆకతాయి ధర్మాల యొక్క వినాశనం అనేది చేయిస్తారు. అలా కాదు, మిగతా ధర్మాలన్నీ కూడా అసత్యమే అసత్యమని. ఇతర ధర్మాలలో శ్రేష్టమైన శక్తిశాలి ఆత్మలైతే ఉన్నాయి, కానీ ప్రతి ధర్మంలో కూడా దృష్టుల యొక్క సంఖ్య అనేది తర్వాత పెరుగుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు మొదట సత్వ ప్రధానంగా ఉంటుంది, మరియు తర్వాత సత్వ ప్రధానం నుండి సత్వ సామాన్యం, రజో, తమోగా అవుతుంది. అయితే పరమాత్మ తండ్రి వచ్చి ఏ ధర్మం స్థాపన చేస్తారో ఆ ధర్మం అనేది సత్యయుగంలో సత్వ ప్రధాన స్టేజీలో ఉంటుంది, పదహారు కళల సంపూర్ణగా ఉంటుంది. మనుష్యాత్మలు అనేవారు ఆ ధర్మాన్ని ఫాలో చేస్తారు. త్రేతాలో 14 కళల సంపూర్ణులుగా ఉంటాయి. ఆ 14 కళల సంపూర్ణమైనటువంటి ఆత్మలున్నారు, వారు సనాతన ధర్మాన్ని ప్రాక్టికల్ లో వారి జీవనంలో ఫాలో చేస్తాయి. ఎప్పుడైతే ద్వాపర ప్రారంభం అవుతుందో, అయితే ఆ ద్వాపర ఈ రోజుకి 2500 సంవత్సరాల పూర్వం ఆ గీత జ్ఞానంలో ద్వైత వాదాన్ని వ్యాపింప చేసేవారు మరొక ధర్మం ప్రవేశిస్తుంది.
ఇబ్రహీం
ఇబ్రహీం తర్వాత మహాత్మా బుద్ధుడు వస్తారు. వారు బౌద్ధ ధర్మాన్ని స్థాపన చేస్తారు. క్రైస్త అనే వారు వస్తారు, క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేస్తారు. మొహమ్మద్ అనేవారు వస్తారు, ముస్లిం ధర్మాన్ని స్థాపన చేస్తారు. శంకరాచార్య వస్తారు, సన్యాస ధర్మాన్ని స్థాపన చేస్తారు. గురునానక్ అనేవారు వస్తారు, సిక్ ధర్మాన్ని స్థాపన చేస్తారు. సమయం అనుసారంగా ఎవరైతే అనేక ధర్మపితలు ఉన్నారో, మనిషి గురువులు ఉన్నారో, వారందరూ వచ్చి సనాతన ధర్మంలో భేదం అనేది ఉత్పన్నం చేస్తారు. బాతవాసీలు కిందకి దిగ్జారిపోతూ ఉంటారు. వ్యభిచారి పూజలో వారు మస్తుగా ఉంటారు. ఒక్క తండ్రిని మర్చిపోయి 33 కోట్ల మంది దేవతల్ని పూజ చేయడం మొదలు పెడతారు. అంతే కాదు, కనకనాల్ని పూజ చేస్తారు, వృక్షాన్ని పూజ చేస్తారు. జంతువుల్ని కూడా పూజిస్తారు, హనుమంతుణ్ణి పూజిస్తారు. హనుమంతుడి గురించి తెలుసా? హనుమంతుడి యొక్క అర్థం ఏంటి అనేది. హనుమంతుడికి ఈ చిత్రకారుడు అనేవారు ఏదైతే రూపాన్ని తయారు చేశారో ఆ రూపం యొక్క అర్థం ఏమిటి అనేది. గణేశుడి యొక్క అర్థం ఏంటి? ఏదైతే రూపం తయారు చేశారో దాని అర్థం ఏంటి? అంటే మామూలుగా అర్థం చేసేసుకుంటారు అలాంటి రూపం కలిగినటువంటి వ్యక్తి ఎవరో ఉన్నారు అని. పది తలలు కలిగినటువంటి రావణుడు ఎవరో ఉన్నారు అని. అరే అలాగా వాస్తవంగా ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క కులంలో కూడా ఎవరో ఒకరు జన్మ తీసుకోవాలి కదా. ఆ విధంగా ఇదంతా చిత్రకారుడి యొక్క చిత్రణ. చిత్రకారుడు మరియు కవి తమ తమ కవిత చేస్తారు, చిత్రణను కల్పిస్తారు, దానిలో భావ భంగిమలు నింపుతారు. ఆ భావ భంగిమలకు సరైన అర్థాన్ని అంచనా వేయలేదు, వ్యతిరేకపు అర్థాన్ని చేసి ఆ వ్యాఖ్యను ప్రపంచ ఎదుట ఇచ్చారు. అంటారు కూడా కై సంజే కవి యా సంజే రవి అని. అంటే కవులు రాసిన కవితల యొక్క అర్థాన్ని కవులకే తెలుస్తుంది, లేదు అంటే కవుల యొక్క కవి రవి ఉన్నారు వారికే తెలుస్తుంది అని. ఏ కవితకారులు కవితను చేశారో, మూర్తికారులు మూర్తిని చేశారు, చిత్రకారులు చిత్రాన్ని చేశారు, వారైతే వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వారి యొక్క వ్యాఖ్య ఎవరు చేస్తారు?
వికారి మనం.
ఎవరైతే వ్యాఖ్య చేసే వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా వికారి వికారి మనుషులు. వికారి మనుషులు ఏదైతే వ్యాఖ్యానం చేస్తారో అది వికారి బుద్ధి ద్వారా చేస్తారా లేదా నిర్వికారి బుద్ధి ద్వారా చేస్తారా? వికారి బుద్ధి ద్వారా వికారి వ్యాఖ్య అయింది. అయితే అంతిమంలో స్వయం జ్ఞాన సూర్యుడు శివుడు ఈ సృష్టి మీద ప్రత్యక్షం అవ్వాల్సి వస్తుంది. వారిని అంటారు రవి అని. విధినే అంటారు రవి. లేదు అంటే కవి అయినా అర్థం చేసుకోగలరు. ఎవరైతే ఆ కవితలు చేశారో ఎవరైతే శాస్త్రాలు రాశారో అనగా రవి అయినా అర్థం చేసుకోవాలి. రవి అంటే సూర్యుడు. ఆ జ్ఞాన సూర్యుడు ఎప్పుడైతే ఈ సృష్టి మీదకు వస్తారో అయితే వారు సూర్య రూపంలో ఈ ప్రపంచ ఎదుట ప్రత్యక్షం అవుతారు. వారి ఎదుట వచ్చి వారిని ఎదుర్కొని నిలిచేవారు ఎవరూ ఉండరు. మరియు ఎందుకంటే ఎంతమంది అయితే జ్ఞానమును వినిపించేవారు ఆధ్యాత్మిక విద్య చెప్పేవారు ఉన్నారో వారందరూ కూడా చదివి రెడీ చేస్తారు. వారు చదివి ఇతరులకు వినిపిస్తారు. అయితే సుప్రీం సోల్ తండ్రి ఏ కాగితాల యొక్క చదువుననేది చదివించరు. వారి ఎందు జ్ఞానం అనేది ఆల్రెడీ ఇమిడి ఉంది, ఇమిడి ఉంటుంది. వారు ఎప్పుడైతే ఈ సృష్టి మీదకు వస్తారో నిరాధారంగా వాణిని నడిపిస్తారు. వారు ఏదైతే చెప్తారో డైరెక్ట్ చెప్తారు. వారిలో చెప్పేవారున్నారు. వారిని చూడకుండా ఎవరిలో అయితే ప్రవేశించారో వారి యొక్క నడవడికని చూడడం మొదలు పెడతారు. మరియు రాముడు కృష్ణుల్లో ఇబ్రహీంలో బుద్ధుల్లో క్రైస్తులో గురునానక్లో ఇరుక్కుపోతారు. వీరందరూ కూడా మూర్తులే. మొదట సాత్వికంగా ఉండేవారు, తర్వాత ఈ సృష్టి రూపి రంగస్థలం మీద పాత్రను అభినయిస్తూ చేస్తూ జన్మ తీసుకుంటూ కిందకు దిగజారుతారు, పతనమవుతారు. ఎప్పుడైతే మొత్తం సృష్టి పతన గర్భంలోకి ఇమిడిపోతుందో అందరి యొక్క మనసు భ్రష్టమవుతుందో మనసు బుద్ధి వికారాలు అనేటువంటి కోరికలతో ఉంటుందో అప్పుడు కలిగే యొక్క అంతిమంలో తండ్రి శివుడు అనేవారు వచ్చి జ్ఞానం అనేటువంటి లెక్కలేనంత రహస్యాలను తెరుస్తారు.
जैसे दुनिया समझती है
ఏ విధంగా అయితే ప్రపంచం వారు అనుకుంటారు మేము సదా సమయం కొరకు ముక్తులుగా అవ్వాలి అని.
భగవాన్ బాగా ఆత్మకి సదాకాలికి ముక్తి
భగవంతుడు తండ్రి వచ్చి చెప్తారు ఆత్మకు సదా సమయానికి ముక్తి అవ్వడం జరగదు.
ఏ తరపు భగవాన్ కలుపు కలుపునే భగవాన్
ఒకవైపు అంటారు భగవంతుడు కల్పకల్పంలో భగవంతుడు వచ్చి జన్మ తీసుకుంటారు అని. అయితే మరి భగవంతుణ్ణి సదా సమయం కొరకు సృష్టి మీద బంధించారు, మరి ఆత్మలకు సదా సమయం కొరకు ముక్తి ఎలా లభిస్తుంది? ఎప్పుడైతే భగవంతుడు తండ్రి ఈ సృష్టి మీద బంధింపబడి ఉన్నారు ఈ సృష్టి యొక్క ఉదాహరణ కోసం, మరి ఆత్మలైతే సదా సమయం ముక్తులు ఎలా అవ్వగలరు? ముక్తి యొక్క అర్థం అనేది తెలీదు. ముక్తి యొక్క అర్థం ఏంటి? విడుదల. దేని నుండి విడుదల? ఎవరైనా మంచి వస్తువు నుండి ముక్తులు అవ్వాలనుకుంటారా? మంచి వ్యక్తుల నుండి ముక్తులు కోరుకుంటారా? కాదు. అందరూ కోరుకుంటారు దుఃఖం నుండి ముక్తులు అవ్వాలి అని, దుఃఖం నుండి మా యొక్క ముక్తి కావాలి అని. జ్వరం వచ్చింది, జ్వరం నుండి మనం ముక్తులు అవ్వాలి అని. ఎవరికైనా ఒకరికి జ్వరం వచ్చింది వారిని ఎవరైనా అన్నారు రసగుల్లా తినండి అని, అయితే వారికి రసగుల్లాని తినడం ఇష్టపడతారా? కాదు. ఒక వ్యక్తి చెయ్యి మంటల్లో కాలుతుంది, మరొక చేతుల్లో కొందరు రసగుల్లా ఇచ్చారు, అయితే వారు ఏం చేస్తారు? అయితే మొదట ఏం చేస్తారు? రసగుల్లా తింటారా? లేదు అంటే కాలుతున్న చెయ్యిని తొలగిస్తారా? ఏం చేస్తారు? అయితే మొదట కాలుతున్న చెయ్యి ఉందో దాని నుండి ముక్తి కోరుకుంటారు. అయితే ప్రతి మనిషి ఆత్మల యందు ఈ కోరిక అనేది ఉంటుంది. మొదట మా హృదయం దుఃఖాలు బాధలు వంటి ప్రపంచంలో కాలుతుంది, మా హృదయం సంతోషంగా లేదు, కాలుతుంది, మనసుకు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖమైనటువంటి హృదయం అనేది ఈ దుఃఖం నుండి ముక్తిగా అవ్వాలి అని కోరుకుంటారు. ఎప్పుడైతే మంటల నుండి చెయ్యి విడుదలవుతుందో అనగా జ్వరం అనేది పూర్తిగా నయమవుతుందో, మంచిగా అయిన తర్వాత వారికి తిరిగి కోరిక ఉంటుంది, మంచి మంచి రసగుల్లా మరి ఇంకేమైనా వస్తువులు లభించినట్లయితే వాటిని భుజించాలి అని.
उनको कहते हैं जीवन आप शरीर में रहते रहते सुख प्राप्त
దానినే అంటారు జీవనం అనగా శరీరంలో ఉంటూ ఉంటూ సుఖాన్ని పొందుకోవడం. ప్రతి మనుష్యాత్మలకు ఇదే కోరిక ఉంటుంది, వారు దుఃఖాలు బాధల నుండి ముక్తులవ్వాలి అని. జన్మించేటువంటి సమయంలో తల్లికి బిడ్డకు ఏదైతే దుఃఖం లభిస్తుందో ఆ దుఃఖం నుండి ముక్తులుగా అవ్వాలి అని. వృద్ధ వయసు దుఃఖాల నుండి ముక్తి అవ్వాలి అని. మరియు మృత్యు యొక్క దుఃఖం నుండి ముక్తి లభించాలి అని. మృత్యు అనేది కూడా ఒక భయం, దానితో అందరు ప్రాణులు భయపడతారు. మృత్యు సమయంలో దుముకులు వస్తాయి, అయితే దుఃఖం అయితే ఉంటుంది కదా. అయితే ప్రతి మనిషి ఆత్మ అనేది దుఃఖాల నుండి విడుదల కోరుకుంటుంది, ముక్తిని కోరుకుంటుంది. ఈ జన్మ వృద్ధాపము మరియు మరణం అనేటువంటి దుఃఖం అనేది మాకు వ్యాపించకుండా, మాకు ఇబ్బంది కలగకుండా అలాంటి స్థితి అనేది మన ఆత్మది అయ్యింది అన్నట్లయితే
ముక్తి,
ఇదే అయ్యింది ముక్తి. దీనికంటే ఉన్నతమైన మరొక వస్తువు ఉంది. ముక్తి కంటే ఉన్నతమైన వారసత్వం మరొకటి ఉంది, అది పరమాత్మ తండ్రి నుండే లభిస్తుంది. సుప్రీం సోల్ తండ్రి, వారే గీతా భగవంతుడు శివుడు అయ్యారో వారే వచ్చి ఉన్నతోన్నతమైనటువంటి వారసత్వం జీవన్ముక్తిని ఇస్తారు. జీవనం కూడా ఉంటూ ఈ శరీరం కూడా ఉంటూ ఈ శరీరంలో ఉంటూ ఉంటూ దుఃఖాలు బాధలు అనుభూతి కాకుండా కేవలం సుఖం అనేది అనుభూతి అవ్వాలి. సుఖం యొక్క అనుభవం చేయాలి, దుఃఖాన్ని అనుభవం చేయకూడదు. మరియు జీవనం కూడా ఉండాలి, దానినే అంటారు జీవన్ ముక్తి అని. ఎవరైతే ఆత్మిక తండ్రి ఉన్నారు, ఆత్మల యొక్క తండ్రి ఉన్నారు, అలాంటి జ్ఞానం వారు ఇస్తారు. ఈ సృష్టి మీదకి వచ్చి మన పిల్లలకు మన హృదయం ఈ జ్ఞానంలో అలా మైమర్పించి పడిపోతుంది, మనకు మరింకే సత్సంగాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు, ఏ మనిషి గురువులు వద్దకు తిరగవలసిన అవసరం ఉండదు, ఏ తీర్థ స్థానాలకు మేళలు ఉత్సవాలకు వెళ్లవలసిన అవసరం ఉండదు. మన హృదయం ఈ జ్ఞానంలో అలా రమ్మింపబడుతుంది, మన ముక్తి మరియు జీవన్ముక్తి రెండు స్టేజీలను అనుభవం చేయడం జరుగుతుంది.
జీవన్
జ్ఞానం అనేది పరాకాష్ఠ అవుతుంది. జీవనంలో నడుస్తూ నడుస్తూ రాజయోగం నేర్చుకుంటూ నేర్చుకుంటూ మనం సుఖాన్ని అనుభవం చేస్తాం, దుఃఖమును అనుభవం చెయ్యము అని. అయితే ఈ వారసత్వం, హృదయాన్ని మైమర్పింప చేసే వారసత్వం ఉందో అది తండ్రి వచ్చి ఇస్తున్నారు. ఆ విధంగా హృదయాన్ని మైమర్పింప చేసే వారు ఈ ప్రపంచంలో మరింకెవరు దొరకరు. వారు ఒకే ఒక్కరు నిరాకార పరబ్రహ్మ పరమేశ్వర్. వారు ఎప్పుడైతే ఈ సృష్టి మీదకు వస్తారో మధురాతి మధురమైన పిల్లలు అని మన పిల్లల్ని పిలుస్తారు. వారు మన యందు కలియుగంలో లాస్ట్ జన్మకు చెందినటువంటి తమో ప్రధానమైన శరీరం ఉందో దానిని చూడరు. తమో ప్రధానమైనటువంటి స్వభావ సంస్కారాలను చూడరు. వారు మన యందు సత్యుగి ఆది రూపం ఏదైతే దేవతలుగా ఉన్నామో దాన్నే చూస్తారు. ఆ సమయంలో కూడా 5000 సంవత్సరాలకు ముందు భగవంతుడు తండ్రి అనే వారు వచ్చి గీతా జ్ఞానం ను ఇచ్చారు. ఎప్పుడైతే ఈ గీతా జ్ఞానం ఇచ్చారో ఆ సమయంలో అర్జునుడు నరుడిగా ఉండేవారు. ఆ నర అర్జునుడు అనేవారు, ఆ నారి ద్రౌపది అనేవారు, అలాంటి వారికి అలాంటి జ్ఞానం అనేది ఇచ్చారు. ఆ నర అర్జునుడు నారాయణుడిగా అయ్యారు, మరియు నారి ద్రౌపది నారాయణిగా అయింది. ఈ నరుడి నుండి నారాయణుడిగా, నారి నుండి నారాయణుడిగా తయారు చేసేటువంటి జ్ఞానం ఉందో అది వారు స్వయం పరంపిత పరమాత్మ శివుడు నిరాకారుడే వచ్చి ఇవ్వగలరు. నిరాకారుడంటే అర్థం ఇది కాదు, వారు కేవలం జ్యోతిర్బిందుగా ఉంటారు అని కాదు. ఆ నిరాకారుడు ఒక సాకార శరీరంలో ప్రవేశిస్తారు. వారిలో ప్రవేశించి హీరో పాత్రధారి ముఖర్ర రూపంలో పాత్రను చేస్తారు. ఈ సంసారంలో పరమాత్మ పాత్రధారి రూపంలో శివశంకర్ భోలేనాథుడి యొక్క రూపంలో ప్రత్యక్షం అవుతారు. ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ నినాదాన్ని ప్రారంభించుటకు నిర్బంధింపబడి ఉంటారు. ఏ నినాదం? హర్ హర్ బం బం, మరియు జతలో జయ మహాకాళి అని అంటారు. ఇది పరమాత్మ తండ్రి యొక్క విశేషమైన పాత్ర. ఏదైతే దాగి ఉన్న రహస్యము తర్వాత బయటపడుతుంది. ఈ కలియుగ యొక్క అంతిమంలో ఈ మొత్తం పరివర్తన అవుతుంది.
పరివర్తన
మరియు ఇప్పుడు ఈ పరివర్తన యొక్క సమయం నడుస్తుంది. సూర్యుడు అనేవారు ఉదయించేవారు. ఇందుకే అంటారు కూడా, పాట కూడా తయారు చేశారు, కానీ అర్థం ఎవరికీ తెలీదు. తెర తెరవబడుతుంది, తమాషా జరుగుతుంది, కొందరు నవ్వేవారు, కొందరు ఏడ్చేవారు, తమాషా జరుగుతుంది అని. ఈ స్థితి ఏదైతే ప్రపంచం దిగజారాలో, ఆ ప్రపంచం అనేది తర్వాత దిగజారుతుంది. మొదట భారత్ లో మహాభారీ మహాభారత గృహ యుద్ధం అనేది ఎదురుగా నిలబడి ఉంది. ఇందుకే గీతలో చెప్పారు, హే అర్జున్, వీరందరూ మరణించి ఉన్నారు. అర్జునుడికి విశ్వాసం అవ్వలేదు. అయితే భగవంతుడు తన నోరును తెరిచి చూపించారు, చూడు అని. నా యొక్క అనుబాంబుల రూపి దవడల మధ్య ఏదైతే సముద్రంలో భూమి లోపల ఇమిడి ఉందో, ఆకాశం లోపల వేలాడుతుందో, ఆ దవడల మధ్య మొత్తం ప్రపంచం అంతా కూడా నమలబడుతుంది. ఈ అనుబాంబులు ధమాకా రూపంలో మొత్తం ప్రపంచం అంతా నష్టమవుతుంది. మరి మిగిలేదెవరు?
పరమాత్మ ఇంకో పరమాత్మ
ఎవరైతే పరమాత్మ యొక్క ప్రియమైన సంతానం అయి ఉన్నారో వారికే పరమాత్మ తండ్రి సన్ముఖంలోకి వచ్చి చెప్తారు. ఏం చెప్తారు? మధురాతి మధురమైన అల్లారి ముద్దు పిల్లలు అని. ఎలాంటి పిల్లలు? మధురాతి మధురమైన అల్లారి ముద్దు పిల్లలు, చాలా రోజుల తర్వాత కలిసిన పిల్లలు. ఏ విధంగా అయితే ఒక తండ్రి యొక్క సంతానం ఏదో ఒక మేళల్లో పోగొట్టుకున్నారు, వారు పోగొట్టుకున్న తర్వాత లభిస్తారు, వారిద్దరూ కలిసినప్పుడు చాలా ప్రేమతో కలుస్తారు. అదే విధంగా 84 జన్మలు తీసుకునేటువంటి పక్కా దేవత ఆత్మలు ఉన్నారు. ఈ సృష్టి రూపి రంగ నాటక స్థలం మీద 900,000 ఆత్మలు ఉన్నారు. ఎక్కువ కాదు. ఆ 900,000 నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తాయి. వారు నవలక హారం, ఏదైతే మెడలో హారంగా అవుతారు. తొమ్మిది లక్షల విశేషమైన ఆత్మలు, వారు ఈ సృష్టి రూపి నాటక రంగస్థలం మీద నక్షత్ర రూపంలో మెరిచేటువంటివి. కొద్ది సమయమే ఉంది.